ரிஷிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தை. குரு பிரம்மா, குரு விஷ்ணு, குரு தேவோ மகேஸ்வர, குரு சாட்சாத் பரபிரம்மா, தஸ்மை ஸ்ரீ குரவே நம. யோ நித்யமச்சுதபதாம் புஜ யுக்ம ருக்மா வியாமோஹதஸ்ததிதராணி த்ருணாயமேனி அஸ்மத் குரோர் பகவதோஸ்ய தயைக சிந்தோ ராமானுஜஸ்ய சரணௌ சரணம் ப்ரபத்யே. ஓம் நமோ ப்ரஹ்மாதிப்யோ ப்ரஹ்ம வித்யா சம்ப்ரதாய கர்த்ருப்யோ வம்ச ரிஷிப்யோ மஹப்யோ நமோ குருப்யஹ சர்வோபப்ளவரஹித ப்ரஜ்ஞானகன ப்ரத்யகர்த்தோ ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி. ஆனந்தைக ரஸ பிரசார விலசன் மந்த ஸ்மிதாஸ்யம் கிருபா பாரீணம் நிஜ பக்த மானசனவாம் போஜாத பானோதயம். காலஜான விதக்ரணிம் சிவகரம் காளீசமம் சத்குரும் ப்ரஹ்மஜானமயம் நமாமி ஹனுமத் காளீ பிரசாதாஹ்வயம். யுக்தாஹார விஹாராய விவிக்த ஸ்தலவாசினே மலையாள யதீந்திராய ப்ரஹ்மநிஷ்டாய தே நம. ஸ்ரீ விஷ்ணு சரணோத்பாசீம் ஹுருக் விசேஷய சுந்தரம் வந்தே த்வாம் அவதூதேந்திரம் விஸ்வகௌராங்க ரூபிணம். நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நமோஸ்துதே வ்யாஸ விஷால புத்தி புல்லாரவிந்தாயத பத்ர நேத்ர ஏன த்வயா பாரத தைல பூர்ண பிரஜ்வாலிதோ ஜ்ஞானமய பிரதீப. அமிதாட்சியானகசாகலன்புலசி வேதார்த்தமலச்சாயமை சுமஹத்வர்கசதுஷ்கபுஷ்பவிததின் ஷூபில்லி கிருஷ்ணார்ஜுனோத்தம நானாகுணகீர்த்தனார்த்தஃபலமை த்வைபாயனோத்யானஜாத மஹாபாரத பாரிஜாதமமரம் தாத்ரீ சுரா ப்ரார்த்யமை. பிரிய பகவத் பந்துலர், அஸ்மத் குருதேவுலு, பிராதஸ்மரணீயுலு, ஸ்ரீ 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 திரிதண்டி ஸ்ரீமன்னாராயண ராமானுஜ சின்னஜேரி சுவாமிவாரி திவ்ய சரணாரவிந்தமுலகு சாஷ்டாங்க தண்ட பிரணத்துலு சமர்ப்பிஸ்து, சகலச்சராச்சர சுகாபிலாஷி வியாசாசிரம சம்ஸ்தாபகுலு, கீதா பிரச்சார நிர்வாகக்குலு, சத்குருதேவுலு, ஸ்ரீ 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 மலையாள யதீந்திர சுவாமுல வாரி திவ்ய சரணாரவிந்தமுலகு சாஷ்டாங்க தண்ட பிரணத்துலு சமர்ப்பிஸ்து, அபர ஹனுமதாவதாரலு, நாம சங்கீர்த்தனாச்சாரியுலு, சத்குருதேவுலு, ஸ்ரீ 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 அவதூதேந்திர சரஸ்வதி சுவாமிஜி வாரி திவ்ய சரணாரவிந்தமுலுக்கு சாஷ்டாங்க தண்ட பிரணத்துலு சமர்ப்பிஸ்து, சர்வாதிஷ்டான சைத்தன்ய சமர்த்த சத்குருதேவுலு, பூஜ்ய ஸ்ரீ 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 ஹனுமத்காளி வரப்பிரசாத் பாபுஜி வாரி திவ்ய சரணாரவிந்தமுலுக்கு சாஷ்டாங்க தண்ட பிரணத்துலு சமர்ப்பிஸ்து, அஸ்வரூபங்க விராஜிலுத்துன பூஜ்ய மாதாஜி வாரு, ஸ்ரீ 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 சந்திரகாளி பிரசாத மாதாஜி வாரி திவ்ய சரணாரவிந்தமுலுக்கு சாஷ்டாங்க தண்ட பிரணத்துலு சமர்ப்பிஸ்து, மீ அந்தரிலோ நிண்டி நிமிரீகிருத்தமையுன்ன ஆ பத்ராத்ரி சீதாராமச்சந்திரமூர்த்துல வாரி திவ்ய சரணாரவிந்தமுலுக்கு சததா சஹஸ்ரதா சதகோடி தண்ட பிரணத்துலு சமர்ப்பிச்சுக்கு, மனம் மகாபாரதம்லோ சிட்ட சிவரிதைனட்டுவண்டி ஸ்வர்காரோகண பரமலோ நின்னட்டு மனம் உண்ணம். இந்திரடி சேத ஸ்வர்கலோகானிக்கு தீஸ்குராபடினட்டுவண்டி தர்மராஜு தன வாழந்தரினி சூடாலனுக்குன்னாரனேட்டுவண்டி விஷயானி மனம் நின்னட்டு ரோஜுன விண்ணம். ஒக்கொக்கரு ஒக்கொக்கரு அலா மகாபிரஸ்தானிக பரமலோ தாட்டிபோத்தே ஜாரிபோத்தே தனதோ பாட்டுகா வச்சினட்டுவண்டி ஒரு சுனகானிக்கு கூட ஸ்வர்காதிபத்தியான்னி இவ்வமனி இந்திரடுதோ கோரத்தாடு மன தர்மராஜுல வாரு. தானிக்கு இந்திரடு கொத்திகா வாதன சேஸ்தாடு, తరువాత పక్కనే ఉండేటువంటి ఆయన యమధర్మరాజు స్వరూపంగా వాళ్ళ తండ్రి గారిలాగా కనిపించడం, ధర్మంగా బ్రతికినందుకు కాను తన స్వర్గాన్ని చూడాలనుకోవడం, దానిలో భాగంగానే దుర్యోధనుడు చాలామంది అప్సరస కాంతలతో దివ్యమైనటువంటి భోగాలను అనుభవిస్తూ కనిపించడం, నేను ఇతరుని చూడడానికి కాదు ఇక్కడికి వచ్చింది, నా వాళ్ళందరూ ఎక్కడున్నారు, నా వారందరూ కూడా ఎవరెవరు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు, దౌమ్యాచార్యులు, మనకి ఇక్కడ ఆచార్య స్థానాన్ని వహించిన ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు, వీళ్ళందరినీ కూడా తను చూడాలని కోరుకుంటే వాళ్ళందరినీ చూడడం కోసం ఎక్కడికి తీసుకువెళ్లాడండి, వైతరణి నది వైపుకు తీసుకువెళ్లాడు. ఆ వైతరణి నది దగ్గర రాగానే దుర్గంధాన్ని తట్టుకోలేక ఇంకెంతసేపు ఇక్కడ ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా తాను అడుగుతాడు. పైగా కోపంగా మాట్లాడతాడు అక్కడ ధర్మరాజు. ఆ కోపాన్ని వదిలిపెట్టమని చెప్తుంటాడు ధర్మరాజుతో. పుణ్యపాపాలు రెండూ జంటగా ఉంటాయి మహారాజా, ఒకదానితో వాటి కలిసే ఉంటాయి. పుణ్యం చేత స్వర్గము, పాపం చేత నరకము కలుగుతాయి. తొలుత స్వర్గంలో సుఖం అనుభవించిన వాడు తరువాత నరకంలో చాలా బాధ అనుభవించాల్సి వస్తోంది. తొలుత నరకయాతను అనుభవించిన వాడు ఆ తరువాతే స్వర్గ సుఖాలు చవి చూస్తాడు. అల్పంగా పుణ్యం చేసిన వాడు తొలుత స్వర్గ సుఖాన్ని స్వీకరించి తరువాత చాలా కాలం వరకు నరకయాతను అనుభవిస్తాడు. అధిక పుణ్యం చేసుకున్నవాడు మొదట నరకయాతను అనుభవించి తరువాత చాలా కాలం స్వర్గ సుఖాలు పొందుతాడు అని ధర్మరాజుకు కలిగినటువంటి సందేహాన్ని నివృత్తి చేయడానికి కోసం అక్కడుండేటువంటి ధర్మపరులైనటువంటి వాళ్ళు చెప్పిన విషయం రాదన్నటువంటి ప్రతి ఒక్కడికి ఎలాగైనా సరే నరకద్వార దర్శనం చేయవలసి రావడం తప్పేది కాదు. ఇది వేదం చెప్పినటువంటి మాట. రాజ్యాంతే నరకం ధ్రువం, రాజైనటువంటి వాడు నరకాన్ని చూడవలసిందే, అది వేదమూలమైనటువంటి సిద్ధాంతమని మనకు వేదవ్యాసుడు చెప్తున్నాడు. రాజ్యపాలనలో సంకల్పంగానో అసంకల్పితంగానో పాప పంకిలము రాదు కంటుకుంటుంది అంటాడు వ్యాస భగవానుడు. పంకిలం అంటే బురద, కొద్దిపాటి బురద తన కంటుకుంటోంది. కొన్నింటికి కర్త, కొన్నింటికి ప్రేరకుడు తాను కనపడతాడు, కొన్నింటికి సాక్షి అవుతాడు, అన్నింటికి బాధ్యుడవుతాడు. ఇలా రాజు కూడా పాప భాగి అవుతున్నాడు. అందుకనే నరకంలో పడడమో కనీసం నరకద్వార దర్శనమో తప్పదట వ్యాసుడు చెప్తున్నమాట. ధర్మజుడి పాపం చాలా తక్కువ కాబట్టి నరక దర్శన భ్రమైనా సరే పొందక తప్పలేదు అంటాడు వ్యాస భగవానుల వారు. మనకు భగవద్గీతలో గుణత్రయము, శ్రద్ధాత్రయము అనే విభాగాలు చెప్పాడు. ఆ విభాగాల్లో ఉన్న విషయ సర్వస్వ స్వారాంశం అంతా కూడా ఒక్క మాటలో ఒక పద్యంలో మనకు అందింపజేశాడు. దైవిత్వం అనేటువంటిది సాత్విక సంపద అని, రాక్షసత్వము అనేటువంటిది తామసిక సంపద అని భగవానుడు మనకు వివరిస్తాడు. మానవత్వం ఈ రెండింటి ధర్మాల్లో ఉన్న రాజసిక సంపద. అప్పుడప్పుడు మానవుడిగా దైవత్వంగా ఉన్నవాడిలాగా కనిపిస్తాడు, ఒక్కొక్కప్పుడు రాక్షసుడి గుణాలు కూడా ఉన్నట్లుగా కనిపిస్తాడు. ఈ మధ్య ఊగిసలాడుతూ ఉండేదే రాజసిక సంపద అంటాడు వ్యాస భగవానుల వారు. సత్వప్రధానమైనటువంటి సుఖం తొలుతుగా అమృతతుల్యంగా ఉంటుంది, ఆ తరువాత కడపట విషయమై ప్రాణం తీస్తోంది. ధర్మరాజుకు పుట్టిన సందేహాన్ని నివృత్తి చేయడమే మహేంద్రుడి యొక్క తాత్పర్యం. దుర్యోధనుడు మహాల్ప పుణ్యుడు, కొద్దిగా మాత్రమే పుణ్యం చేశాడు, అంచితేత స్వర్గ సుఖాన్ని తొలుత అనుభవిస్తున్నాడు. తరువాత రౌరవాది నరకాలు ఎలాగో సిద్ధంగా ఉన్నాయి. పాండవులు మహాపుణ్యాత్ములు కావడం చేత నరకబాధని తొలుత పడుతున్నారు, చివరకు దీర్ఘమైనటువంటి స్వర్గ సుఖం వారికి ఉండనే ఉంటుంది. మరి ధర్మరాజు ఇతడికి స్వర్గాన్ని అతిశయించిన అక్షరత్వ సిద్ధి కావాలి, అది పుణ్యపాపాలను సమదృష్టితో స్వీకరించిన శమిత అనేటువంటి శమం కలిగినటువంటి చిత్తుడికే అది సాధ్యమవుతుంది. అందుకే ఇంద్రియాది దేవత అయిన ఇంద్రుడు ఈ ప్రబోధం చేస్తున్నాడు. ధర్మరాజులో రాచరికం వల్ల ఏర్పడిన పాపలేశం చేతనే ఆయనకు నరక ద్వార దర్శనం కలిగిందని మనం అర్థం చేసుకోవాలి. ఒక మనిషి మాత్రమే అటు సాత్వికానికి ఎగరగలిగినటువంటి అవకాశం ఉంటుంది. తామసంలో కూరుకుపోయే దౌర్భాగ్యం కూడా ఈ మానవుడికే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా జీవితాన్ని నడుపుకోవాలి అంటాడు వ్యాస భగవానుడు. నేను నిన్నిక్కడికి పంపించడం భవిష్యత్తులో సర్వసుఖ ప్రాప్తి కొరకే కదా, నువ్వు బాధపడుడు ఉండడం వల్ల నీకు ఇదంతా చెప్పవలసి వస్తుంది. ధర్మరాజా, కర్ణుడు ఉత్తమ స్థానాన్ని పొంది ప్రకాశిస్తున్నాడు. ఆ పరాక్రమవంతుడి కొరకు నీవు ఎప్పుడూ దుఃఖిస్తూ ఉన్నావు. ఈ కర్ణుడు తనదైన ప్రకాశవంతమైన స్థానాన్ని పొంది పరాకాష్ఠని పొంది ఉన్నాడు. సకల శస్త్రాస్త్ర విధుడైన ఈ సూర్యనందుణ్ణి చూచి మనోవేదను విడిచిపెట్టు. భీమార్జున నకుల సహదేవులు, నీ సైన్యంలో ఉండి పోరాడిన రాజసమూహాలు, ద్రౌపది, ఆ ద్రౌపది యొక్క పుత్రులు అందరూ కూడా ప్రకాశిస్తున్న తమ తమ స్థానాల్ని పొంది తేజస్సు అతిశయించి ఉండగా చూచి నువ్వు సంతోషించాలి. విమల చరిత్రుడవైన ఓ ధర్మనందన, దైవం శాసించినందున తప్పించడానికి వీలు లేని అల్ప దుఃఖాన్ని ఇంతవరకు నువ్వు అనుభవించావు. ఇక నాతో కలిసి సుఖాలు అతిశయించగా స్వర్గవిహారం చెయ్యి. మన్నించబడ్డ ఉత్తమ వ్రతాలు చేసినందుకు గాను, దానాలు చేసినందుకు గాను అనుగుణమైన శుభాలను నేను కలిగించగా నీవు ప్రకాశవంతుడవై వెలిగిదవుగాక. ధర్మనందన, రాజసూయము, అశ్వమేధము మొదలైన యాగాల ఫలితంగా లభించిన పుణ్యలోకాల్ని ఆధిక్యంతో, గొప్ప వైభవంతో, తరుగులేని ఘనమైన సుఖాలతో అనుభవించదవుగాక. ఉదాత్తు జీవులైన మాంధాత, నలుడు, హరిశ్చంద్రుడు, దిలీపుడు, దుష్యంతుడు, భరతుడు వీరంతా ఏ ఉన్నత స్థితిని పొందారో ఆ కీర్తనీయమైన స్థానాన్ని నీవు పొందేదవుగాక. నిన్ను ప్రశంసించడానికి గంధర్వులు, గరుడులు, ఉరగులు, సిద్ధులు, సాధ్యులు వీరందరూ కుతూహలంతో వచ్చారు అంటూ వారందరినీ చూపించాడు ఇంద్రుడు. వారిని చూచి ధర్మరాజు వినయాంగుడై లేచి నిలబడి నమస్కరించాడు. వారందరూ ఎంతో ప్రీతిగా ముఖాలు వికసించగా గౌరవ వాక్యాలతో ధర్మనందనుని మిక్కిరిగా సత్కరించారు. ఇంద్రుడు ధర్మరాజుతో ఇంకా ఇలా చెప్తున్నాడు. ఇప్పుడు మనకు ఇంద్రుడు చెప్పినటువంటి వాటిల్లో షట్చక్రవర్తుల యొక్క చరిత్ర మనకు తెలుస్తోంది. మాంధాత, నలుడు, హరిశ్చంద్రుడు, దిలీపుడు, దుష్యంతుడు, భరతుడు వీళ్ళారుగురిని షట్చక్రవర్తులు అంటారు. యవనాశ్వుడు భృగు మహర్షి ఉంచినటువంటి మంత్రజలాగ్ని తోడుగా అతని గర్భం నుండి బయటపడ్డ కుమారుడే మాంధాత. మనకు భాగవతంలో ఈ కథ వస్తోంది. యజ్ఞంలో నుంచి వచ్చినటువంటి ప్రసాదాన్ని ఒక చోట పెడితే రాత్రిపూట దప్పిక కొన్నటువంటి యవనాశ్వుడు అక్కడ ఉండేటువంటి మంత్రపూత జలాన్ని మామూలు జలం అనుకుని తాగుతాడు. దానివల్ల అతనికి గర్భం వస్తోంది. ఆ గర్భంలో నుంచి వచ్చిన వాడే మాంధాత. ఇంద్రుడు ఆ పిల్లవాడికి పాలు లేకపోవడం వల్ల ఏం చేశాడు, తన యొక్క ఆ వేలును ఉంచి అతడికి ఆ అమృత ధార లభించేలాగా అతని చేత తాగించి పెంచబడ్డాడు. అతడు మాంధాత చక్రవర్తి. ఇక ఆ తర్వాత మనకు నలుడు కనిపిస్తాడు. తెలుసు కదా మన నలుడు చరిత్ర విన్నాం. ద్యూతంలో సోదరుడి వలన సర్వము కోల్పోయినటువంటి ఆ నలమహారాజు దమయంతి తోడుగా ఏకవస్త్రలై ఒక చీర కట్టుకుని ఇద్దరు ఒకే చీరని, తన చీరలో ఉండేటువంటి భాగాన్నే భర్త కూడా చింపిస్తోంది ఆవిడ. చివరికి అతడి ధర్మబుద్ధి అతని కాపాడింది. కాబట్టి ధర్మనందనుడి కథ కూడా ఇలాగే ఉంది. ఆయన అరణ్యాల పాలయ్యాడు, ఈయన అరణ్యాల పాలయ్యాడు. ఆయన భార్య వియోగాన్ని అనుభవించాడు, ఈయన కూడా వియోగమంటూ లేకపోయినా ఆవిడ ఏకవస్త్రగా సభలోకి ఏడ్వడానికి తాను కారణమయ్యాడు. ఈ విధంగా వాళ్ళకు కథాభాగంలో ఉండేటువంటి ఒక కొన్ని తేడాల్ని, కొన్ని పోలికల్ని కూడా మనం చెప్పుకున్నాం నలచక్రవర్తి చరిత్రలో. ఆ నలుడు గురించి కూడా ఇక్కడ చెప్పాడు. తర్వాత హరిశ్చంద్రుడు, సత్యవాక్ పరిపాలకుడు, కడగు భార్యను కూడా బలివ్వడానికి సిద్ధపడ్డాడు. శిశుహంత, ఈవిడ శిశువుని చంపింది, ఈవిడ రాజుగారి యొక్క నగల్ని దొంగిలించింది, రాజుగారి ధనాగారంలో చొరబడి ఈవిడ దొంగతనం చేసింది, ఈవిడ్ని శిరచ్ఛేదన చేయాలి అని రాజుగారు ఆజ్ఞయిస్తే వల్లకాడిలో కాపరిగా ఉండేటువంటి హరిశ్చంద్రుడి దగ్గరికి ఏడువబడుతోంది ఆయన భార్య. ఏడువబడినప్పుడు అప్పటికీ పుత్రుడు మరణించి ఉన్నాడు, లోహితుడు, లోహితాస్యుడు అని కూడా అంటారు ఆయన. ఆయన సర్పంచేత కాటువేయబడి మరణిస్తాడు. మరణించిన పిల్లవాడిని అక్కడికి తీసుకొచ్చి ఆవిడ గోలుగోలు నేడుస్తూ పిల్లవాడిని పూడ్చడానికి కూడా తన దగ్గర ధనం లేకపోతే, ధనం లేనిది నేను పిల్లవాడిని పూడ్చడానికి ఒప్పుకోనంటాడు హరిశ్చంద్రుడు. వెంటనే ఎవరికీ కనపడినటువంటి మాంగళ్యం ఆ వశిష్ఠ మహర్షి యొక్క అనుగ్రహం చేత ఆ చంద్రమతీదేవి మెడలో కట్టబడినటువంటి మాంగళ్యం అది ఆయనకు మాత్రమే కనబడడం, ఆవిడ తన భర్తని గుర్తించడం, తాను రాజధర్మాన్ని అనుసరించి అలాగే తాను ఉండేటువంటి కాటికాపరి ఉద్యోగాన్ని అనుసరించి ఆ భార్య యొక్క తలని నరకడానికి కూడా సిద్ధపడ్డాడు, అంతటి సత్యసంధుడైనటువంటి హరిశ్చంద్రుడితో నీవు సమానుడివి, ధర్మాన్ని పరిపాలించడంలో ఇంత గొప్పవాడివయ్యావు. కాబట్టి ధర్మరాజు కూడా సత్యవాక్కు కలిగిన వాడు కనుకనే అశ్వత్థామ హత కుంజరహ అనేటువంటి పదంలో ఆయనకి కొద్దిగా అధర్మం ఉన్నప్పటికీ, లోగొంతుకుతో మాట్లాడు అని వాళ్ళందరూ అన్నప్పటికీ కూడా అదే స్వరంతో ఉచ్చరించినప్పటికీ శబ్దాల మోతలో అది వినపడకుండా పోతోంది. దీనికి కట్టుబడి ఆయన అరణ్య అజ్ఞాతవాసాలు కూడా చేయడం జరిగింది సత్యవాక్కు కట్టుబడి. ఇక ఆ తర్వాత దిలీపుడు చెప్పాడు, కామధేనువు శాపం వల్ల సంతానం కలక్కపోగా వశిష్ఠుడి యొక్క అనుమతి మేరకు కామధేనువు సంతానమైన నందిని భార్యతో కలిసి సేవించాడు ఈ దిలీపుడు. చివరకు ఆ నందిని తినడానికి వచ్చిన పులికి తానే ఆహారం కావడానికి సిద్ధపడ్డాడే కాని ఆ గోవుని మాత్రం అప్పగించను అని తన యొక్క గోనిష్ట, గురుదేవులు వారు అప్పగించిన పని యందు శ్రద్ధ, ఈ రెండింటినీ ఏకకాలంలో ప్రదర్శించినటువంటి దిలీపుడు కూడాను ధర్మరాజులాగా త్యాగమూర్తిగా నిలవబడ్డాడు కాబట్టి ఆయనకు అక్కడ కూడా దర్శనం లభించింది. ధర్మరాజులు వారికి చూపిస్తున్నాడు. తర్వాత దుష్యంతుడు, దుష్యంతుడు భార్యావియోగాన్ని అనుభవించడంలో ఉన్న ధర్మాన్ని మనం మొదట్లో ఆదిపర్వంలో చెప్పుకున్నాం. నాకు శకుంతల ఎవరో తెలియదు అని అనడం కూడా ధర్మమే, దాని వెనకాతల ధర్మం కూడా నిలిచి ఉన్నది అని మనం ఆదిపర్వంలో చెప్పుకున్నాం. అదేవిధంగా రాజధర్మాన్ని అనుష్ఠించడంలో కొంత అప్రమత్తత ప్రదర్శించిన ధీరోదాత్తుడు. ఒకసారి ధర్మరాజే అంటాడు భారతంలో యుద్ధంలో, రాజధర్మం అంటే ఇంత కఠినంగా ఉంటుందా కృష్ణ అంటాడు. కృష్ణుడితో అన్నమాట లేదు, ధర్మం అనేటువంటిది ఇలా కత్తి మీద సాములాగా నడవడం అనేది ఇంత కష్టంగా ఉంటుందా అని ప్రశ్నిస్తాడు. అలా దుష్యంతుడు కూడా అటువంటి బాధను అనుభవించిన వాడే. ఇక భరతుడు, శకుంతల దుష్యంతుల కుమారుడైనటువంటి పుత్రుడు, ఈయనే భరత వంశాలకి తర్వాత కర్త అయ్యాడు. పాండవ కౌరవులది కూడా ఆ భరత వంశమే కాబట్టి ఇది మహాభారతం అని పిలువబడే గ్రంథంగా వ్రాయబడి ఆ భారతం అనేటువంటి పేరిటే ప్రసిద్ధి చెందింది కాబట్టి ఆ భరత వంశానికి మూలకారకుడైనటువంటి భరతుణ్ణి కూడా అక్కడ చూపించడం జరిగింది. తర్వాత ఇంద్రుడు ధర్మరాజుతో ఇలా అంటున్నాడు, యశోవంతుడవైన ఓ ధర్మరాజా, ఇదిగో ఇదే ఆకాశగంగ, పుణ్యమే ఈ నది ఆకారాన్ని పొంది ఉంటుంది. ఈ నదిలో స్నానం చేసి స్వర్గసుఖాల అనుభవంలో ఇంతవరకు చెప్పిన రాజసమూహాన్ని నీవు అతిశయించి ప్రకాశించు. ఇప్పటిదాకా షట్చక్రవర్తులుగా ఎవరిని చూపించానో వారితో పాటు నీవు కూడా చేరవలసిన సమయం ఆసన్నమైంది, వాళ్లతో పాటు చేరి శోభించు అని పలికాడు ఇంద్రుడు. ఇలా ఇంద్రుడు అంటున్న సమయంలో మనోహరాకారుడు, ముఖం యొక్క ప్రసన్నత చేత ప్రకాశిస్తున్నవాడైన యమధర్మరాజు ధర్మరాజును సమీపించి ఇలా అన్నాడు, రాజా నిన్ను మొదటిసారి ద్వైతవనంలో అరణి విషయంకాగాను, రెండవసారి మేరుపర్వత సమీపంలో కుక్కతో నీ వచ్చినప్పుడును, మూడవసారి ఇప్పుడు ఇక్కడ నీ సోదరుల స్వర్గప్రాప్తి విషయంలోనూ మూడు సార్లు నేను నిన్ను పరీక్షించాను. ఓ పుణ్యచరితుడా, నీ మనస్సులో ఒక్కసారి కూడా ఏ కొంచెమైనా కదలిక లేదు. శమ దమ సత్యగుణాలు నాపైన ప్రగాఢమైనటువంటి భక్తి కూడా నీకున్నాయి. దమము అంటే అంతరేంద్రియ నిగ్రహం, జ్ఞానేంద్రియ వ్యాపారాల్ని నియమిస్తూ దేహస్థితిని తన అదుపులోకి తీసుకుని నిశ్చలత్వాన్ని సాధించడమే దమము అంటే. ధర్మరాజు దీనిని సాధించడం చేత ఆయన మహాప్రస్థానంలో పడిపోలేదంటాడు వ్యాస భగవానుడు. తరువాత సత్యం, ఋతం సత్యంచ పరం ధీమహి, పరాతృత్వ స్పృహతోటి ధర్మాన్ని నిర్వహింపచేసే మహాశక్తి పేరే సత్యం అంటే. సత్యం అనేది దేనికి చెప్పాలండి, నీవు పలికినటువంటి సత్యం పరలోకానికి ఉపయోగపడాలి అన్నాడు వ్యాస భగవానుడు. నీ కుటుంబం కోసమో నీ వారి కోసమో ఉపయోగించే సత్యాలు సత్యాలు కానేరవు, పరతత్వ సహాయానికి ఉపయోగపడాలి అంటే ఆ లోకాన్ని పొందడానికి ఉపయోగపడాలి. భారతంలోని పరతత్వ స్పృహ పేరే శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడండి వ్యాస భగవానుడు. ఆ పరతత్వ స్పృహ కలిగినటువంటి ఒక వ్యక్తి నారాయణుడు. ధర్మాన్ని నిర్వహింపచేసిన మహాశక్తి ధర్మరాజు కాబట్టే ఆయన సత్యరూపుడు, అందుకే ఆయన ఒక్కడే మిగిలాడు. వ్యాస భగవానుడు అంటున్నాడు, ఏది సత్పదార్థమో అది ఎప్పటికీ అనంతంగా ఉంటుంది అని. అందుకనే సత్యవాక్ పరిపాలకుడైన ధర్మరాజు ఒక్కడే మిగిలాడు మహాప్రస్థానిక పర్వంలో. ఇక్కడ యముడు కాలస్వరూపుడిగా మనకు తెలుస్తాడు. కాలోయం భగవద్గీతలో స్వామి కూడా ఏం చెప్పాడు, కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధః. మరి ఇక్కడ యమధర్మరాజు పరీక్షించాడు అంటే ఎవరు వచ్చి పరీక్షించారు, అక్కడ సాక్షాత్తు నారాయణుడే పరీక్షించాడని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏది సత్యరూపంలో ధర్మాన్ని నిర్వహింపచేసి జగత్తును క్రమబద్ధం చేస్తోందో అదే సమవర్తి అనే పేరుతో పిలువబడుతోంది, అది కాలస్వరూపం. ఆ సమవృత్తిని ధర్మరాజులో ప్రబోధించడమే ఇంతవరకు ఇంద్రుడు చేశాడు, అది ఏర్పడగానే యముడు ప్రత్యక్షమయ్యాడు. అందుచేతనే స్వర్గారోహణము అంటే అర్థమేమన్నారు, శమ దమ సత్యస్వరూపంలో నరరూపాన్ని అందిన ధర్మరాజు అందులో ఐక్యం కావడం. ఎందులో? అక్షర పరబ్రహ్మ యోగమని నారాయణుడు ఏది చెప్పాడో అదే మోక్షం. కాబట్టి దీనిలో ఆయన కలవడం, దీనిలో శమధమ సత్యస్వరూపంలో నరరూపాన్ని పొందిన ఆయన ధర్మస్వరూపం పూర్తిగా అనుభవించడం, ఆ ధర్మస్వరూపం మనకు వ్యక్తమైనటువంటి విషయమే స్వర్గారోహణము అని చెప్పారు. కాబట్టి నీవు బాగా పరిశోధింపబడ్డావు, చాలా పరిశీలింపబడ్డావు, వ్యధని వదిలిపెట్టి సుఖంగా ఉండు. రాజైన వాడికి నరకాన్ని చూడడం తప్పనిసరి కాబట్టి నేను ఇంద్రుడు నిన్ను కడు రోతను కలిగించే ఈ చోటకు తీసుకొచ్చాం. కర్ణ భీమసేనాదులు పడ్డ నరక బాధలన్నీ మేము పన్నిన స్వల్ప మాయాదృశ్యాలని నీకు తెలిసింది కదా. అది వాళ్ళు ఎందుకు అలా పెట్టించారు అంటే అది వాళ్ళ మాయాదృశ్యాలు అని చెప్పాడు. అంటే మహాత్ములైనటువంటి వాళ్ళ యొక్క సాహచర్యము, వాళ్ళ రాక, వారి నుంచి వీచేటువంటి చల్లని గాలులు కూడా పాప ప్రక్షాళన చేయగలుగుతాయని చెప్పాడు వ్యాసభారతంలో. సాక్షాత్ ఇది ఎక్కడ జరిగింది? నరకంలో జరిగింది. నరకంలో వైతరుణి నది దగ్గర వాళ్ళందరూ విపరీతమైనటువంటి బాధలు అనుభవిస్తుంటే ధర్మరాజు నుంచి వచ్చిన గాలి వాళ్లకు ఆనందాన్ని కలిగించిందంటాడు వ్యాస భగవానుడు. మహాత్ముల సన్నిధిలో ఉంటే వారి చోటు నుంచి వీచేటువంటి గాలి కూడా మానవుల్ని పవిత్రీకరించగలుగుతోంది. మరి అటువంటిది వాళ్ళ గాలే మనకంతటి పుణ్యాన్ని కలిగిస్తే మరి వారితో మాటలు, వారిని తాకినటువంటి స్పర్శ, వారితో తిన్నటువంటి ప్రసాదాలు, వాళ్లతో నడిచినటువంటి క్షణాలు ఇవన్నీ వృధా అవుతాయని మనం ఎందుకు అనుకుంటాం? గాలితోనే మీరు అటువంటి అనుభూతిని పొందుతారు అని మనకు వ్యాసభారతం నిరూపణ చేసింది. కాసేపు నువ్వు అక్కడ ఉండవయ్యా, మా బాధలన్నీ తొలగిపోతున్నాయని ధర్మరాజుని అంటే ఎవరబ్బా ఇంతగా గుర్తించి నన్ను పేరు పెట్టి పురుస్తున్నారని చూశాడు. ఆయన చూసేటప్పుడు ఎవరు కనిపించారు వారికి? ఎవరైతే అక్కడ తాను సుఖాలను అనుభవిస్తున్నారని అనుకున్నారో వాళ్ళంతా బాధలను అనుభవిస్తూ కనిపించారు. ఇదంతా కూడా మా మాయాకల్పితము అని చెప్పారు. కర్ణాదులు పుణ్యలోకవాసులై ఉన్నారన్నది ఇంద్రుడి మాటల వలన స్పష్టమయ్యింది కదా అని అంటూ, పుణ్యాత్మ నీవు ఈ ఆకాశగంగ యొక్క పవిత్ర జలాల్లో మునుగు, నీ మనస్సు నుండి మనుష్య సంబంధమైన భావ వికారాలు తొలగిపోతాయి, శోకబంధాలు నశిస్తాయి అని చెప్పాడు. వియత్ గంగా, ఆకాశగంగ, విష్ణుపాదోద్భవీం గంగా, విష్ణువు యొక్క పాదముల నుంచి ఉద్భవించింది. శంకరస్య మూర్ధని, శంకరుడి యొక్క శిరస్సుని అధిరోహించింది ఆవిడ. ఆయన పాదాల నుంచి అనుభవించి వచ్చినటువంటి గంగ శంకరుడు తల మీద పెట్టుకున్నాడంటే జ్ఞానం అనేటువంటిది ప్రతి వాళ్ళకి ఎక్కడుండాలన్నాడు శంకరుడు? తలలో ఉండాలి. అందుకనే జ్ఞానమిచ్చేత్ మహేశ్వరాత్, మోక్షమిచ్చేత్ జనార్దనాత్. మోక్షమిచ్చేత్ జనార్దనాథని ఎందుకన్నారు? మోక్షం కావాలంటే పాదాలు పట్టు, జ్ఞానం కావాలంటే శంకరుని శిరస్సుని పట్టు. శంకరుడి యొక్క శిరస్సులో గంగ ఉన్నది మీద. అంటే అర్థమేంటి? తలపులలో జ్ఞానం ఉండాలి, బుద్ధిలో జ్ఞానం ఉండాలి, పాదాలని ఆశ్రయించేది నీకు మోక్షాన్ని ఇస్తుంది. అందుకనే విష్ణు పాదోద్భవీం గంగ కాబట్టి ఆ విష్ణువు యొక్క పాదాల దగ్గర అంటే సాక్షాత్తు ఆకాశ గంగలో స్నానం చేయి. విష్ణు పాదంలో పుట్టినటువంటి గంగ ఆకాశం నుండి శివుడి పైన పడుతుందని కదా మనకు పురాణాలు చెప్పాయి. ఆత్మకున్నటువంటి విశ్వవ్యాపన స్వభావమే ఆకాశ గంగ స్వరూపం. అది విశ్వవ్యాప్తం ఆత్మ కూడా. అది కేవలం ఒకదానితోనే ఒక దానిలోనే ఉంటుందని కాదు. అక్కడ ఆ బంధురక్షక స్వర్గ సుఖాన్ని అనుభవిస్తూ మిక్కిలి ప్రకాశిస్తున్న నీ సోదరులైన కర్ణాదుల్ని సంతోషంగా అతిశయంగా చూద్దూ కాని, ఈ మహత్తర బహుసౌఖ్యాలతో ఒప్పిన నిర్మల స్థానంతో దివ్య విహారంలో నీవు కూడా ప్రకాశిస్తావు. ఇంకా ఇక్కడుండడం ఎందుకు? వెంటనే వెడదాం పదా జనమేజయ మహారాజా. ఇలా చెప్పి యమధర్మరాజు తన కుమారుని తీసుకుని వారందరూ తోడురాగా ఆకాశగంగ సమీపానికి వెళ్లాడు. ఆ పుణ్యనదిలో మహానుభావుడు పెద్దల సంస్థుతులు అతిశయించగా శుభప్రదమైన మంగళస్నానం చేశాడు. ఆ క్షణంలోనే మానుష దేహాన్ని వదిలిపెట్టి దివ్యమైన పూజ్యమైన దేహాన్ని పొందాడు. అంతటితో అతడిలో హృదయంలో ఉన్న వైరము, మాత్సర్యము, స్నేహము, సహవాసము, చెంచలత్వము, గర్వము, దుఃఖము మొదలైన మనుష్య సహజాలైన మనోవికారాలన్నీ మాయమయ్యాయి. అప్పుడు ధర్మరాజు పొగలేని అగ్నిదేవుడి వలె మహోజ్వలంగా ప్రకాశించాడు. ఈ విధంగా ప్రకాశించే మీ తాతగారైన ధర్మరాజు ఇంద్రుడిని, నారదాది మహర్షుల్ని ప్రస్తుతిస్తూ యమధర్మరాజు వారు తోడురాగా దివ్యశక్తితో ముందుకు వెళ్లి అక్కడ మనోహరమైన ఒక చోట ప్రకాశిస్తున్న బహురత్న సముదాయంతో వెలుగుతున్న బంగారు సింహాసనంలో ప్రకాశిస్తున్న దివ్యమైన అవయవాల కాంతి దిశలన్నటా విస్తరించగా శంఖచక్ర గదాయుధాలు మిక్కిలి సుందర పురుషాకృతులతో అనేకమైన కిరీటాలు కలిగి తమ తమ రూపాలతో అతిభక్తితో కొలుస్తోండగా తమ నేత్రాలకు మిక్కిలి సొంపును గూర్చి మునుపు చూచినట్లే ఉన్న ఆకారంతో సమీపంలో నరుడు స్వచ్ఛమైన వినయంతో నమస్కరిస్తుండగా ఒప్పుతున్న శ్రీమన్నారాయణమూర్తిని ధర్మరాజు చూశాడు. అలా చూచి ధర్మరాజు తన హృదయంలో మిక్కిలి సంతోషించి మరోవైపు ప్రేమ అతిశయించగా కాంతికి నెలవుగా సూర్య సమూహంలో 13వ వాడుగా శోభిస్తున్న కర్ణుణ్ణి 12 మంది సూర్యులున్నారని చెప్పుకున్నాం కదా, ఆదిత్యుడు ద్వాదశాదిత్య 12 మంది సూర్యులు, దానిలో 13వ వాడిగా వెలుగుతున్న కర్ణుణ్ణి, మరుద్గణాల నడుమ ప్రకాశిస్తున్న భీముణ్ణి కూడా చూపించాడు. ఆకారాల రీతి మునుపటి వలె ఉండగా తేజంతో ప్రకాశిస్తూ అశ్విని దేవతల సమీపంలో వారితో సమానమైన రూపాలతో ఒప్పుతున్న నకుల సహదేవుణ్ణి కూడా చూచాడు. ఉదయించిన సూర్యకాంతితో ప్రకాశిస్తూ గంభీరమైన ఆకృతి కలిగి ఆ చోటుని కూడా తన దివ్య ప్రకాశంతో వెలిగింపజేస్తూ ఉన్న ద్రౌపది మహాసతిని చూచి ఆశ్చర్యమగ్నుడై ఎవరూ పోల్చుకోలేక మహేంద్రుణ్ణి అడిగాడు ధర్మరాజు. ఈ స్త్రీ ఎవరు, దయచేసి నాకు చెప్పండి అన్నాడు ధర్మరాజు. ధర్మరాజు అడగగా ఇంద్రుడన్నాడు, నాయన ఈమె శ్రీ మహాలక్ష్మి. ద్రౌపది అనే పేరుతో ద్రుపదుడి ఇంట అయోనిజగా మానవ రూపాన్ని లీలగా పొందిన సాధ్వి మీకు సర్వ సుఖానుభవాన్ని కలిగించింది. మహేశ్వరుడి ఆజ్ఞతో ఈమె అవతరించింది. అదిగో అక్కడున్న 5 గంధర్వ శ్రేష్ఠులు ఈమె వల్ల మీకు కలిగిన ఉప పాండవులు. మరి అక్కడ కనిపిస్తున్నాడే ప్రఖ్యాతుడైన గంధర్వ నాయకుడు, ఆయనే ధృతరాష్ట్రుడు, మీ పెద్ద తండ్రి అంటూ వారిని చూపించాడు. ఈ విధంగా ద్రౌపది ఉప పాండవులు ధృతరాష్ట్రుల యొక్క తీరును వివరించి ఇంద్రుడు ధర్మరాజుతో, అడిగో మీ అన్న సూర్యుడు, సూర్యుడి మరో రూపమే కుంతీకుమారుడిగా పుట్టి రాధాతనయుడిగా పేరు పొందాడు, అడిగో అక్కడ చూడు అంటూ సిద్ధ సాధ్య విశ్వదేవ సమూహాలతో కనిపిస్తున్న వారు ఆయా అంశలతో పుట్టి శ్రీకృష్ణుడి సహచరులుగా ప్రవర్తించిన సాత్యకి కృతవర్మాది యదువీరులు, వాళ్లందరినీ చూడు అని చూపించాడు. అభిమన్యుణ్ణి చూశావా, అడిగో చంద్రుడి వలె మిక్కిలి ప్రకాశిస్తున్న కాంతితో ఒప్పుతున్నాడు, ఆ చంద్రాంశతో పుట్టిన ఈతడు మిక్కిలి బలశాలి. చూడవయ్యా మీ తండ్రి పాండురాజు ఇతడే, మిక్కుటంగా రత్నాలు పొదిగిన దివ్య విమానాలెక్కి కుంతి మాద్రీదేవులు తన సమీపంలో సుఖంగా ఆసీనులు కాగా నావైపై వస్తున్నాడు, చూస్తున్నావా, అదిగో అక్కడ భీష్ముడు వసువుల వద్ద చేరి ఆనందంగా ఉన్నాడు, బృహస్పతి సమీపంలో ద్రోణుడు సంతోషంగా నిలిచాడు, చూచావా అని అడుగుతూ వారిని చూపించి గంధర్వ యక్ష గుహ్యక సమూహాలలో ఉన్న ద్రుపదుణ్ణి, విరాటుణ్ణి, వారి తమ్ముళ్లని, వారి కొడుకుణ్ణి, మిగిలిన కేకేయ పాండ్యాది నానారాజుల్ని వేరువేరుగా వివరిస్తూ చూపిస్తూ ఇంద్రుడన్నాడు, ధర్మరాజా నీవు చేసిన యుద్ధంలో శరీరాలు వదిలి పుణ్యలోకాన్ని పొంది ఉన్న వారిని చూడు అని చెప్పాడని వైశంపాయనుడు జనమేజయుడితో అంటున్నాడు. అప్పుడు జనమేజయుడన్నాడు, మునీశ్వర ఇంతవరకు నీవు చెప్పిన దుర్యోధన శకుని సైంధవులు, కర్ణుడు, అతడి కుమారులు, ఇంకా మిగిలిన కౌరవపక్షంలోని రాజులు, ఘటోద్గచుడు మొదలైనటువంటి వాళ్లు, కొంతమంది పాండవ పక్షంలోని వాళ్లు, నీవు ఇంతవరకు చెప్పిన జనులందరూ స్వర్గలోకంలో శాశ్వతంగా ఇలాగే ఉంటారా, లేక కొంతకాలం ఉండి మళ్లీ మనుష్యాది జన్మలు ఎత్తడానికి తిరిగి వస్తారా, ఈ విషయం వినాలని నాకు కుతూహలంగా ఉంది చెప్పమని అడిగాడు. జనమేజయ ఇది దేవరహస్యం, మునిశ్రేష్ఠుడైన వేదవ్యాస మహర్షి మిక్కిలి కరుణతో చెప్పిన విషయం నీకు చెప్తాను, ఏకాగ్రతతో వినుము. ప్రద్యుమ్నుడు సనత్కుమారులో కలిశాడు, ధృతరాష్ట్రుడు భార్య గాంధారితో కలిసి ఇతరులకు ప్రవేశించడానికి వీలు లేని కుబేరలోకంలో చేరాడు. పాండురాజు కుంతి మాద్రీదేవులతో స్వర్గంలోనే నిలిచిపోయాడు. అభిమన్యుడు చంద్రుడిలో కలిసిపోయాడు. ద్రోణాచార్యుడు బృహస్పతిలో కలిశాడు. శకుని ద్వాపరయుగాది దైవంతో కలిసిపోయాడు. దుర్యోధనుడు స్వర్గంలో ఉదారమైన సుఖస్థానంలో అతిశయించే నరకంలో మిక్కిలి హీనస్థితిలో కృశించి చివరకు కలిపురుషుడిలో లీనమయ్యాడు, లీనం అవుతాడు. అదేవిధంగా స్వర్గనరకాల్ని అనుభవించిన వారై దుర్యోధనుడి తమ్ములైన దుశ్శాసనాదులు రాక్షసగణాల్లో కలిసిపోయారు. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుణ్ణి కలుసుకున్నాడు. వసువు కాబట్టి గంగాపుత్రుడైన భీష్ముడు అష్టవసువుల్లో నిలిచిపోయాడు. ద్రుపదుడు, విరాటుడు, దృష్టకేతువు, భూరీశ్రవుడు, శల్యుడు, శంకుడు, ఉత్తరుడు, విశ్వదేవతల్ని చేరాడు, దుష్టజ్యుమ్నుడు అగ్నిదేవుళ్ళు కలిశాడు అని చెప్పి వైశంపాయనుడు జనమేజయుడితో ఇలా అన్నాడు. ధర్మరాజు యొక్క పుణ్య శరీరంలో ప్రవేశించి జ్ఞాన విద్యాస్వరూపుడైన విదురుడు, ఆత్మజ్ఞాన సంపన్నుడైన ధర్మరాజు యమధర్మరాజులో కలిసిపోయారు. ఈ విధంగా బ్రహ్మదేవుడి యొక్క ఆనతి మేరకు బలరాముడు తన యోగబలంతో అనంతుడిలో కలిసిపోయాడు. ఆ విషయం నీకు మునిపే చెప్పాను. తక్కిన వృష్ణి భోజాంధక వీరులంతా గుక్షక గణంలో కలిసిపోయారు. శ్రీకృష్ణుడి రాసక్రీడకు పాత్రలైన 16,000 గోపాంగనలు శాస్త్ర నిర్దిష్ట కాలంలో సరస్వతీ నదీ జలాలలో మునిగి తమ తమ అప్సరోభావాలను పొంది సంతోషం అతిశయించగా నారాయణుడి సమీపంలో తిరుగుతున్నారు. శ్రీకృష్ణుడితో పాటు అనుమరణం చేత రుక్మిణీదేవి లక్ష్మీదేవిలో లీనమైంది. తక్కిన సత్యభామాది కృష్ణపత్నులు 7 కూడా ఆ లక్ష్మీదేవి అంశలతో అవతరించిన వారవడం చేత మూలభూతమైన ఆ లక్ష్మీదేవి యొక్క దివ్యదేహంలోకి వాళ్లు ప్రవేశించారు. ఈ విధంగా వేదవ్యాసుల వారు చెప్పి ఆ మహాయుద్ధంలో చనిపోయిన వారు, నేను ముందు చెప్పిన వారు, చెప్పని వారు, నేను ఇట్లాంటి స్థితి పొందారని చెప్పిన వారంతా వారి వారికి తగినట్లుగా సుర అసుర యక్ష గుక్షక గంధర్వ గణాల్లో చేరిపోయారు. జనమేజయ మహారాజా, నీవు కోరిన విధంగా విషయమంతా తెలిపాను. ఇంకా పాండవ కౌరవులకు సంబంధించిన ఇలాంటి ఉప ఇతిహాసాన్ని ఉపకథలతో చేర్చి మొత్తం కథనంతా మిక్కిలి వివరణాత్మకంగా బాగా స్పష్టమైన రీతిలో నేను చెప్పాను. వేదవ్యాస మహర్షి సదనుగ్రహ భరితుడవై ఆజ్ఞాపించగా అలా అతడి అనుమతి పొంది ఆయన దయతో పుట్టిన బుద్ధి విశేషం చేత సమస్త విషయాలని వివరించగా అతడి కరుణతో ఈ మహేతిహాస కథని బాగా విని నీవు కూడా పుణ్యాత్ముడివి, ధన్యాత్ముడివి, బ్రహ్మజ్ఞానవేత్తవి అయ్యావు అని బ్రహ్మానంద సంపాదన తత్పరుడై ఈ విధంగా వారికి మహాభారత కథను వినిపించడం జరిగింది అని మనకు వైశంపాయన మహర్షి జనమేజయుడికి సర్పయాగంలో ఈ భారత కథని చెప్తోండగా ఆ సభలో ఉన్న వ్యాసుడి శిష్యుడు పండిత శ్రేష్ఠుడు అయిన సూతుడి కొడుకు ఉగ్రశ్రవుడు అనేటువంటి వాడు మిక్కిలి ఏకాగ్రతతో విన్నాడు. ఉగ్రశ్రవుడు గొప్ప కథకుడు. వ్యాసుడి అనుగ్రహం వలన ఆ కథని సమగ్రంగా వివరించే శక్తి అతడికి అబ్బింది. అతడు నైమిషారణ్యంలో శౌనకుడు అనే విద్యాగురువు. మరికొందరు మహామునులు సత్రయాగం చేస్తుండగా అక్కడికి వెళ్లి చూశాడు. పుణ్యకథలు వినాలన్న కోరిక ఉన్నవారు ఆ పుణ్యాత్ముడికి సముచితమైన సత్కారాలతో సంతోషం కలిగించారు. ఆ కథను వినాలని వాళ్లు కోరారు. ఉగ్రశ్రవుడు సంతోషించి మీకు ఎలాంటి కథ కావాలి అని అడిగాడు. పరమార్థ పరాయణులైన మహామునులు ఏ కథ హృదయంగమంగా, అపూర్వంగా, సమగ్ర జ్ఞాన సందాయకంగా, పాపనాశకంగా ఉంటుందో అలాంటి కథ వినాలని కోరగా, ఒక్క మహాభారతం మాత్రమే ఇటు అన్నింటినీ కలిగించగలదు అని వాళ్ల మనస్సుకు తట్టగా ఆ మహనీయులకు మిక్కిలి వివరించి ఈ కథానుభావాన్ని మనందరికీ వివరించడం జరిగింది అని సత్యవతి కుమారుడైన వేదవ్యాస మహర్షి, వేదస్వరూపుడు, మునిసంగాలలో గొప్పవాడు, సత్యాన్ని దర్శించినవాడు, అన్ని విధులు తెలిసినవాడు, ప్రపంచంలోని విజ్ఞానమంతా నిండిన పుణ్యాత్ముడు, బ్రహ్మజ్ఞానం ద్వారా అన్ని ఇంద్రియాల్ని మేల్కొల్పగలిగినవాడు, అన్నీ తెలిసినవాడు, పవిత్రత, శాంతి, క్షమ, దాంతి, తపస్సుల నిత్యత్వం చేత ప్రకాశించేవాడు, అన్ని విధాల ఐశ్వర్యాన్ని పొందినవాడు, ధర్మోపదేశంలో నేర్పరి సరసత్ వివేక విఘ్నుడైనటువంటి ఆ వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహం చేత 3 దీనిని వ్రాయటం జరిగింది. దీని వైశిష్ట్యాన్ని చెప్తాను, వినండి. వేదవిధులారా, పవిత్రమైన ధర్మార్థ కామమోక్షాలకు సంబంధించి ప్రవర్తించే ధర్మం ఏదైతే భారతంలో చెప్పబడిందో అది మరొక చోటు కూడా ఉంటుంది. ఇందులోని ధర్మం మరెక్కడా మీకు కనిపించదు. పుణ్యాత్ములారా, ఈ పుణ్యప్రదమైన కథని జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తున్న సమయంలో దయామయుడైన వ్యాసమహర్షి అనుగ్రహ చేత అతడి శిష్యుడు లోకంలో ప్రసిద్ధి చెందినవాడైన వైశంపాయనుడు చెప్తుండగా నేను విన్నాను. నాకీ కథను చెప్పే సామర్థ్యం కూడా వ్యాసుల వారి అనుగ్రహం వల్లనే కలిగింది. ఇలా నన్ను గౌరవించి మీరంతా వింటుండగా నేనీ భారతాన్ని చెప్పగలిగే ఉన్నత స్థానాన్ని పొందాను. మీ ఆశీస్సుల చేత ఆయుష్మంతున్నయ్యాను అన్నాడు. విచిత్రం చూడండి, లోకంలో ఎవరైనా కథ చెప్పిన వారు ఆశీర్వదిస్తారు, కాని ఇక్కడ కథ వింటున్నవాడు ఆశీర్వదించమంటున్నాడు. అది విచిత్రం. మహాభారత కథలో ఈ కథ ఎవరికోసం చెప్పుకుంటున్నావు అని వైశంపాయనుల వారిని అడిగితే ఎవరికోసం ఏమిటి, నా కోసం నేను చెప్పుకుంటున్నాను, నా ఆయుష్ని పెంచుకోవడానికి నేను చెప్పుకుంటున్నాను, నా జ్ఞానం వృద్ధి పొందడం కోసం నేను చెప్పుకుంటున్నానే కానీ దీని ద్వారా ఎవరైనా ఉద్ధరిద్దామని కాదు. ఉద్ధరేదాత్మనాత్మానాం ఆత్మానాం అవసాదయేత్. నన్ను నేను ఉద్ధరించుకోవడానికి ఈ కథను చెప్పుకుంటున్నాను. కాబట్టి ఉదాత్తమతులైన ఓ మహర్షులారా, ఈ మహా ఇతిహాసాన్ని పర్వదనాల్లో వింటే సర్వ పాపాలు నశిస్తాయి, స్వర్గం లభిస్తోంది. సంకల్పించి గాఢమైనటువంటి భక్తితో వింటే ముక్తి కూడా లభిస్తోంది. ప్రారంభం మొదలు పూర్తి వరకు ఈ పుణ్యకథని ఎవరు వింటారో వారికి ఆ క్షణంలోనే బ్రహ్మహత్యా పాపము మొదలైన మహాపాప సమూహాలు కూడా నశిస్తాయి. దైవ పితృకార్యాలు జరిపేటప్పుడు ఏ పుణ్యాత్ముడు ఈ మహాభారతాన్ని వినిపిస్తాడో ఆయా పుణ్యకార్యాల ఫలితాన్ని అతడు మిక్కిలి ప్రకాశవంతంగా పొందగలడు. మనస్సుతో కాని ఇంద్రియాలతో కాని చేయబడిన పాప సమూహం ఈ పవిత్రమైన భారతేతిహాసం చెవుల్లో ఏ కొంత చిలికినా కూడా ఆ సర్వపాపాలు వెంటనే తొలగిపోతాయి. ఋషీశ్వరులారా, ప్రకాశ ధర్మం కలిగిన ఈ భారతేతిహాసం జయమనే పేరుతో వెలుగుతూ మూడు లోకాల్లో మన్నింపబడుతూ ప్రఖ్యాతమై వ్యాపించింది. రాజులు ఈ కథ విని విజయలక్ష్మిని పొందగలుగుతారు, బ్రాహ్మణులు కూడా శత్రువుల్ని జయిస్తారు. భారతాన్ని కోరికతో విన్నా, భక్తితో చదివినా సంపద ఆయుష్ మిక్కిలి యశస్సు సంతోషం గట్టి చదువు కలుగుతాయి. వారికి ఏ కోరికైనా అతిశీఘ్రంగా ఫలిస్తోంది. గర్భిణీని వింటే మంచి కుమారుడు పుడతాడు, కన్యకు మంచి వరుడు దొరుకుతాడు. అదుపులో ఉంచిన మనస్సు కలిగిన ఓ మహర్షులారా, భారత సంహితకు సారాంశభూతుడుగా కమలపత్రనయనుడైన శ్రీకృష్ణ పరమాత్మను దర్శించి ఎవడు ఈ ఇతిహాసాన్ని వింటాడో వాడు జన్మజన్మల్లో చేసిన పాపాలు నశించి ప్రకాశిస్తాడు, అన్ని శుభ ఫలితాల్ని పొందుతాడు, ఎప్పటికీ నశించని పుణ్యలోకాల్లో ఏ దోషమూ లేని సుఖస్థితిలో రమిస్తూ ఉంటాడు. వ్యాసమహర్షి యొక్క సాంద్రమైన కరుణాధిక్యం చేత మహాభారత తాత్పర్యం ఎవరికి స్ఫురిస్తుందో ఆ భాగ్యవంతుడికి సకల వేదోపనిషత్ సారం కరతలామాలకమవుతుంది. జనులు అతన్ని కీర్తించగా అతడు శాశ్వతమైన సుఖరూపానుభూతితో చలనలేని బ్రహ్మీస్థితిలో వెలుగుతాడు. మోక్షప్రాప్తికి కారణమైన భారత సంహితని శౌనకాది మునులకి వారు తృప్తితో కరిగిపోయేటట్లు చెప్పగా వారు సంతోషంతో నిండినవారై ఆ కథకుడైన ఉగ్రశ్రవసుని ప్రీతితో ఘనంగా పూజించారు. సర్వలోకార్చిత స్వామి, నన్ను సర్వదా నీ కృపాకటాక్షాలతో చూచెదవుగాక. పరమేశ్వర, నీవు పరమ పవిత్రమూర్తివి, భక్తుల ఆపదల్ని తొలగిస్తూ వారికి సగల శుభాలు చేకూర్చేవాడివి, అపాయ సమయంలో అమృతాన్ని చిలికి వారిని బ్రతికించేవాడివి. ఎముకల పేరుతో తులసీదామంతో సీతసీత కాంతులతో నీవు మిక్కిలి మనోహరంగా కనిపిస్తావు. తాపసుల తపస్సుకు ఫలరూపమైన వాడివి నీవే. కపిలుడి రూపంలో సాంఖ్య విద్యను ప్రసాదించిన వాడివి నీవే. యోగ విద్యాతిశయం చేత ఎన్నో అద్భుత కార్యాలను క్రీడగా చూపిన వాడివి నీవే. లోకంలో ధర్మస్థితిని పరిరక్షిస్తూ సాధువుల్ని కాపాడుతూ లోకపాలకుడిగా విరాజిల్లెదవుగాక. నాలుగు భూతాల్లో నివసించేవాడివి, పుణ్యాత్ములైన సజ్జనుల హృదయాన్ని ఆకర్షించే క్రీడ కలిగిన వాడివి నీవు. కేవలం ఆత్మానంద స్వరూపుడివి. వేదవ్యాస మహర్షి చేసిన వర్ణనలు నీ అనుగ్రహ పారమ్యాన్నే బోధిస్తాయి. నిత్య మధురాలైన వేదవాక్యాల్లో నీ ప్రకాశం సర్వత్రా వెలుగుతోంది. సకల భువన రక్షణ రూపమే నీ విహారం. వేదవ్యాసుడు నిన్ను శుద్ధ జ్ఞాన స్వరూపుడిగా వర్ణించాడు. భక్తుల సముద్ధరణ కొరకు నీవు దయతో అనేక లీలలు ప్రదర్శిస్తావు. నీవు పూర్ణానంద స్వరూపుడివి, కీర్తి కలిగిన వాడివి అంటూ ఆ నారాయణమూర్తి యొక్క దివ్యానుగ్రహం చేత మనకి 18వదైనటువంటి స్వర్గారోహణ పర్వాన్ని ముగించడం జరిగింది. ఓం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతి. వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ
జై సద్గురుదేవ.
ఇప్పుడు మనం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.